ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. మన రాష్ట్రంలో అధికంగా సాగు చేస్తున్న కూరగాయ పంటల్లో టమాటా ఒకటి. టమాటా ఉత్పత్తులకు అన్ని దేశాల్లో గిరాకీ ఉంది. దీని రైతులు ఖరీఫ్లో, రబీలో నీటి సౌకర్యాన్ని బట్టి వేసవిలో కూడా సాగు చేస్తారు. ఈరోజు మనం రైతులు ఖరీఫ్లో టమాటా సాగు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగు చేసే విధానం, సాగులో ఏర్పడే సమస్యలు, వాటిని నివారించే పద్ధతుల గురించి చేను కబుర్లు కార్యక్రమంలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ కొంతమంది రైతులు చర్చించుకుంటున్నారు, వారి సంభాషణను విందాం.
అక్క, ఏమైంది, గట్లున్నావు?
గదేం లేదు కమలమ్మ, పోయిన ఏడాదే వానలు చక్కగా లేక పంట చేతికి రాలే. మరి ఈసారి వానలు మంచిగా పడ్డాయి కదా, ఏ పంట వేయాలో ఆలోచిస్తాన్న.
ఓ గదా, నేనైతే టమాటా వేద్దాం అనుకుంటున్నా. అగో రామన్న ఏడుకో పోతాండు కదా.
హెచ్ఓ మేడం దగ్గర చిన్న పని పడ్డది కమలమ్మ, మేడం ను కలవడానికి పోతానా.
గట్లనా?
మీరిద్దరు దేని గురించి మాట్లాడుతున్నట్టున్నారు?
ఈ ఏడాది వానలు మంచిగానే పడ్డాయి కదా, ఏమేద్దాం పొలంలా అని మాట్లాడుకుంటున్నాం.
రామన్న, పోయిన ఏడాది యాసంగి పంట టమాటా వేసినావు కదా, కాత మంచిగా వచ్చిందా?
మంచిగానే పండింది గాని అప్పుడు వానలు చక్కగా పడక నీళ్లు లేక పిందె మొత్తం రాలిపోయింది, కాత చేతికి రాలేదు.
ఇట్లా కాదు గాని, మనం హెచ్ఓ మేడం ని కలిసి ఆమె సలహా తీసుకుందాం పదండి.
ఇది బాగుంది, పోదాం పదండి.
ఇప్పుడు కొంతమంది రైతులు వారి సమస్యలను తెలపడానికి ఉద్యానవన అధికారి వద్దకు వచ్చారు. మనం ఇప్పుడు ఆ సంభాషణను విందాం.
నమస్కారం మేడం గారు.
నమస్కారం. రైతన్నల అక్కలు కలిసికట్టుగా వచ్చారు, ఏదైనా సమస్య?
అదే మేడం గారు, ఈ వానాకాలంలో ఏ పంట పండించాలో ఆలోచిస్తున్నాం, అందుకు మీ సలహా కోసం వచ్చాము.
అలాగా ఈసారి మంచి వర్షాలు పడ్డాయి గనక టమాటా వేయడం మంచిది, మార్కెట్ లో ధర కూడా అధికంగా ఉంది.
మరి టమాటా పంటను ఏ నేలల్లో పండిస్తే మంచిది మేడం గారు?
టమాటాను బరువైన గరుకు నేలల్లో పండించినట్లయితే నీరు బాగా ఇంకే స్వభావం ఉండడం వల్ల అధిక దిగుబడి వస్తుంది. తేలికపాటి నేలల్లో వర్షాధార పంటగా జూన్ జులై సమయంలో వేసుకోవాలి.
టమాటా పండించడానికి ఏ రకం విత్తనం నాటుకుంటే మంచిగా ఉంటుంది మేడం గారు?
ఖరీఫ్ పంటగా టమాటా సాగు చేస్తే అర్క సౌరభ్, పూసా రబీ, పూసా ఫర్లీ డ్వార్ఫీ రకాలు అనుకూలం. ఈ రకాలు ఎకరానికి 14 టన్నుల దిగుబడి ఇస్తాయి. వీటిలో అర్క సౌరభ్ రకం కాయ పగులను కూడా తట్టుకుంటుంది.
మరి మేడం గారు, టమాటా పండించాలంటే ఎకరానికి ఎంత విత్తనం వేసుకుంటే సరిపోతుంది?
సూటి రకాలు సాగు చేస్తే 200 గ్రాములు, ఒకవేళ సంకర్ జాతి రకం అయితే 70 నుండి 80 గ్రాముల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది.
టమాటా నారు పెంచడానికి నారుమడి ఎట్లా తయారు చేసుకోవాలో చెప్పండి మేడం గారు.
ముందుగా నేలను 3-4 సార్లు దున్ని మెత్తడి దుక్కు చేసుకుని ఆఖరి దుక్కిలో 40 కిలోల మాగిన పశువుల ఎరువు, 4 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసి కలియదున్నది. ఒక ఎకరా పొలంలో నాటుకోవడానికి 40 మీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు గల 10 నారుమడులు తయారు చేసుకోవాలి. మురుగునీరు పోవడానికి ప్రతి మడికి 50 సెంటీమీటర్ల కాలిబాట వదలాలి.
నారుమడిలో ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మేడం గారు?
నారుమడిలో విత్తనాలను పైపైన నాటాలి. అవి మొలక వచ్చే వరకు గడ్డితో కప్పాలి, కలుపు లేకుండా చూసుకోవాలి. రోజు రోజ్ క్యాన్ తో నీరు పోయాలి. నారు మొక్కలకు ఎక్కువ నత్రజని వేయడం, అధిక నీటి తడులు ఇవ్వడం చేయకూడదు. 40 చదరపు మీటర్ల నారుమడికి ఫ్యూరడాన్ 3G గుళికలు 100 గ్రాములు చల్లితే కీటకాల నుండి రక్షించవచ్చు. 1% బోడో మిశ్రమం నారుమడి తడిచేలా పిచికారీ చేయడం వల్ల నేల నుండి వ్యాపించే వ్యాధులను నివారించవచ్చు.
టమాటా నారును నారుమడి నుండి పీకి ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం గారు?
నారు పీకే వారం ముందు నుండి నీటి తడి ఇవ్వడం ఆపేయాలి. నారు పీకే 1 రోజు ముందు నీరిచ్చి పీకడం వల్ల నారు సులభంగా వస్తుంది, వేర్లు దృఢంగా ఉంటాయి.
మేడం గారు, మేము నాటిన విత్తనాలు నారుమడిలోనే చచ్చిపోతున్నాయి, ఎన్ని మందులు వాడినా మంచిగా అయితలేదు, ఏం చేయాలో చెప్పండి మేడం గారు.
విత్తనాలను నారుమడిలో వేసే ముందు విత్తన శుద్ధి చేయకపోవడం వల్ల మొలకలు చనిపోతాయి. అందుకు గాను ముందుగా 1 కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టన్ లేదా మాంకోజెప్ పొడి మందును పట్టించి విత్తుకోవాలి. ఇమిడాక్లోపిడ్, ఇది మార్కెట్లో కాన్ఫిడార్ అనే పేరుతో దొరుకుతుంది. దీన్ని 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి నారు పోసుకుంటే మంచిది.
నారు మొక్కలను ప్రధాన పొలంలో ఎంత ఎడంతో నాటితే మొక్క మంచిగా ఉంటుంది మేడం గారు. నాటిన తర్వాత అక్కడక్కడ మొక్కలు చచ్చిపోతున్నాయి, దానికి ఏం చేయాలో చెప్పండి మేడం గారు.
టమాటాను వరుసలలో కానీ లేదా బోదల్లో కానీ నాటుకోవచ్చు. వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 40 నుండి 45 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. దంటుకు 2 మొక్కలుండేటట్లు చూసుకుని మొక్కలు లేని చోట మొలకలు నాటి పొలంలో ఎక్కడా ఖాళీలు లేకుండా చూసుకోవాలి.
ఖరీఫ్ లో టమాటా పంటకు ఏమేమి ఎరువులు వేయాలి, ఎంత వేయాలో చెప్పండి మేడం గారు.
ఖరీఫ్ లో ఎకరానికి 8 నుంచి 12 టన్నుల పశువుల ఎరువు, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్, అన్నింటినీ ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. నత్రజనిని మాత్రం 40 కేజీలను సమపాలుగా చేసి నాటిన 30వ రోజు, 45వ రోజు, 60వ రోజు వేయాలి. నేలలో సరైన తేమ ఉండేటట్లు చూసుకోవాలి. సంకరజాతి రకాలు వేసినప్పుడు మాత్రం ఎరువులు 50% పెంచి వేసుకోవాలి.
టమాటాకు ఏ దశల్లో నీటి తాడులు ఇయ్యాలే చెప్పండి మేడం గారు.
టమాటాకు పూత దశ, కాయ ఏర్పడే దశలు చాలా కీలకం కాబట్టి ఆ దశలలో ఖచ్చితంగా నీరు అందించాలి.
మరి మేడం గారు, టమాటాలో అంతరకృషి ఎట్లా చేయాలో చెప్పండి.
నాటిన 25 నుండి 30 రోజులలో వరుసలలో దంతెను నడిపించి కలుపు నివారణ చేయాలి. ఆ తర్వాత మట్టిని బోదలకు ఎగదోయాలి. పెండిమిథాలిన్ 1.2 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి నాటిన 2 రోజులలో నీలంతా తడిచేటట్లు పిచికారీ చేయాలి. లేదా మెట్రిబిజిన్ 300 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి నాటిన 15 రోజులకు పిచికారీ చేయాలి.
ఇప్పటి వరకు టమాటా సాగు గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం. టమాటాను చాలా పురుగులు ఆశించి నాశనం చేస్తాయి. అవి ఏ విధంగా పంటను నష్టపరుస్తాయో, ఇంకా వాటి నివారణ గురించి రైతుల సందేహం మేరకు హెచ్ఓ మేడం గారి నుండి తెలుసుకుందాం. ముందుగా టమాటాను ఎక్కువ ఆశించి నష్టపరిచే కాయతొలచు పురుగు గురించి తెలుసుకుందాం.
ఈ పురుగు కొమ్మల్ని తుంచడమే కాకుండా కాయలకు రంధ్రం చేస్తుంది. దీని నివారణకు ప్రతి 16 వరుసలకు 1 బంతి వరుసను ఎరపంటగా వేసుకోవాలి. ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు, 20 పక్షిస్థావరాలను ఏర్పాటు చేయాలి. నాటిన 28-35 రోజులకు ప్రొఫినోఫాస్, క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఎకరాకు 200 లీటర్ల ద్రావణం పిచికారీ చేయాలి.
లింగాకర్షక బుట్టలు అంటే ఏంటి మేడం గారు?
ఇవి మగపురుగులను ఆకర్షించే బుట్టలు. వీటిలో పడిన పురుగుల సంఖ్యను బట్టి మనం నివారణ చర్యలు చేపట్టాలి.
ఇంతకు ముందు మా పొలంలో టమాటా పంట పండించినప్పుడు అక్షంతల పురుగు బాగా కనిపించాయి మేడం గారు, మరి దాని నివారణకి ఏం చేయాలి?
ఈ పురుగు ఆకుల పత్రహరితంను గోకి తింటుంది. ఇది ఆశించిన ఆకులు దోమ తెరవలే కనిపిస్తాయి. దీని నివారణకు కార్బరిల్ 50% నీటిలో కరిగే పొడిని 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఆ మేడం గారు, పోయినసారి పంట ఆకర్లో లావుపాటి మచ్చలు గల పురుగు కనిపించి నష్టం చేసింది, దాని గురించి చెప్పండి.
ఈ పురుగును లద్దె పురుగు అంటారు. ఈ పురుగు ఎక్కువగా పంట చివరి దశలో ఆశించి కాయలను నాశనం చేస్తుంది. దీని నివారణకు విషపు ఎరలను పెట్టాలి. అందుకు గాను 10 కిలోల తవుడు, 1 లీటర్ మోనోక్రోటోఫాస్ లేదా 1 కిలో కార్బరిల్ పొడి మందు, 1 కిలో బెల్లం తగినంత కలిపి పాకం చేసి పులియబెట్టి ఆ తర్వాత ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను సాయంత్రం పూట పొలంలో చల్లుకోవాలి.
మేడం గారు, నారు కుళ్ళిపోతుంది, దాని నివారణకు ఏం చేయాలో చెప్తారా?
నారుకుళ్ళు తెగులు నివారణకు 4 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కేజీ విత్తనానికి పట్టించాలి. తెగులు మరీ ఉధృతిగా ఉంటే 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మరి మేడం గారు, పంటలో వడలు తెగులు కనిపిస్తే ఎలా నివారించుకోవాలి?
ఈ తెగులు సోకితే మొక్క అడుగు ఆకులు పసుపు రంగుగా మారి తొడిమతో సహా రాలిపోయి మొక్క వడలి చనిపోతుంది. దీన్ని నివారించాలంటే పంట మార్పిడి చేయాలి. 1 కేజీ ట్రైకోడర్మా, 10 కేజీల వేపచెక్క, 90 కేజీల పశువుల ఎరువు కలిపి 15 నుండి 20 రోజులు నీడలో మాగబెట్టి ఆ తర్వాత ఎకరాకు 200 కిలోలు దుక్కిలో వేసుకోవాలి.
మేడం గారు, టమాటా ఆకులు మాడిపోయి మొక్క ఎదుగుదల మంచిగా ఉండలేదు, మరి దానికి ఏం చేయాలో చెప్పండి మేడం గారు.
ఈ తెగులు వల్ల గోధుమ రంగు వలయాకారపు మచ్చలు ఆకులు కాండం కాయల మీద ఏర్పడతాయి. కాయలు కుళ్ళి రాలిపోతాయి. దీన్ని నివారించాలంటే మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా ప్రొఫికొనజల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
పోయినసారి టమాటా పండించినప్పుడు వైరస్ తెగులు వచ్చింది మేడం గారు, మరి దానికి ఏం చేయాలో చెప్తారా?
ఈ తెగులు సోకితే ఆకులో పసుపచ్చని మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు వ్యాప్తి చెందకుండా అంతర్వాహిక మందులైన మెటాసిస్టాక్స్, డైమీథోయేట్, ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి.
మేడం గారు, చిగురాకుల పైన గోధుమ రంగు, పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు కిందికి వంగిపోతున్నాయి. మరి ఏం చేస్తే దాన్ని నివారించవచ్చో చెప్తారా?
ఈ తెగులును టమాటా మచ్చ మాడు వైరస్ అంటారు. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలు పీకి నాశనం చేయాలి. 40 చదరపు మీటర్ల నారుమడిలో నాటిన 10వ రోజున ఎకరాకు 8 కిలోల ఫ్యూరడాన్ 3G గుళికలు వాడాలి.
పంట వేసిన ఎన్ని రోజులకు కాత వస్తుంది? కాయలను ఎప్పటికొస్తే మంచిది మేడం గారు?
నాటిన 65 నుండి 70 రోజులకు కోతకు వస్తాయి. ఆ తర్వాత 40 నుండి 60 రోజుల వరకు కాయలొస్తాయి. దూర ప్రాంతాలకు పంపే కాయలను పచ్చగా ఉన్నప్పుడే కోసుకుంటే మంచిది. ఎకరాకు 10 నుండి 12 టన్నుల దిగుబడి వస్తుంది.
మరి మేడం గారు, కాయలు ఖరాబు కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
దూర టమాటాలను సోడియం హైపోక్లోరైడ్ 25 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో ముంచితే 21 రోజుల వరకు కాయలు నిల్వ ఉంటాయి. పండ్లను 13 డిగ్రీల సెంటీగ్రేడ్లో 90% తేమతో ఎక్కువ రోజుల్లో నిల్వ ఉంచవచ్చు.
మాకు టమాటా సాగు గురించి, సాగులో వచ్చే సమస్యలకు నివారణ పద్ధతుల గురించి చెప్పిన హెచ్ఓ మేడం గారికి మా ధన్యవాదాలు.
విన్నారుగా రైతన్నలు, టమాటా సాగు గురించి మరి మేడం గారు చెప్పినట్లు అన్ని మంచిగా చేస్తే మంచి దిగుబడులు సాధించగలరు. వచ్చే వారం మరొక్క అంశంతో మీ ముందుకు వస్తాం. మా ప్రోగ్రామ్ ను అందరూ విని మీ తోటి రైతులకు కూడా వినిపించండి. మమ్మల్ని, మా యూనివర్సిటీని ఆదరించండి. ఇందులో పద్మక్కగా జి స్నిగ్ధ, కమలమ్మగా పి శ్రీలక్ష్మి, రామన్నగా డి సతీష్, వ్యాఖ్యాతగా శ్రీ మానస, హెచ్ఓగా శిరీష పాత్ర పోషించారు. నమస్కారం.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
అమ్మా అమ్మా, ఈరోజు తినడానికి ఏం చేసావు? చాలా ఆకలిగా ఉంది.
అయ్యో అలాగా అమ్మా, ఇంకా ఏమీ చేయలేదు రాజీ. ఏం తింటావో చెప్పు, చేస్తాను.
పకోడీ చేయమ్మా, తినాలనుంది.
సరే రాజీ.
అమ్మా, అయిపోయిందా చేయడం?
నాకు కొంచెం అలసటగా ఉంది రాజీ, నెమ్మదిగా చేస్తాను.
ఏమైందమ్మా, నీరసంగా ఉన్నావు?
ఏమోనమ్మా, వారం రోజుల నుండి అలసటగా గాబరాగా ఉంటుంది రాజీ.
జ్వరం ఏమైనా ఉందా? ఏది ఒకసారి చూడనివ్వు.
ఆ, కొంచెం జ్వరంగానే ఉంది రాజీ.
అవునమ్మా, జ్వరం ఉంది. నీ కళ్ళు కూడా చాలా పచ్చగా ఉన్నాయి. నాకు అసలు ఏం చెప్పలేదేంటమ్మా నువ్వు నీకు ఇలా ఉందని?
తగ్గిపోతుంది అనుకున్నాను రాజీ, కానీ రోజు రోజుకు నీరసంగా ఉంటుంది.
చూడమ్మా, చర్మం కూడా పచ్చబడుతుంది. నువ్వు చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు? చెప్తే ఆసుపత్రికైనా వెళ్లే వాళ్ళం కదా.
తగ్గిపోతుందిలే రాజీ, కంగారు పడకు.
అది కాదమ్మా, మాకు చెప్పే ఒక కోర్సులో మొత్తం వ్యాధుల గురించి ఉంటుంది. నాకు ఎందుకో ఈ లక్షణాలను బట్టి చూస్తే హెపటైటిస్ లా అనిపిస్తుంది. సాయంత్రం ఆసుపత్రికెళ్దాం.
హెపటైటిసా? అంటే ఏంటి రాజీ, అదేమైనా పెద్ద వ్యాధా?
హెపటైటిస్ అనేది ఒక జబ్బు కాదు, కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఇ అనే 5 రకాల హెపటైటిస్లు కోట్లాది మంది ప్రజల్లో వ్యాపించి ఉన్నాయి. పై ఇన్ఫెక్షన్లలో దేనికైనా గురైన వారికి దీర్ఘకాలంలో క్రమంగా కాలేయం దెబ్బతింటుంది. హెపటైటిస్ వ్యాధితో ఏటా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది మరణిస్తున్నారు. హెపటైటిస్ అన్న పదం గ్రీకు నుండి వచ్చింది. ఈ పదంలోని మొదటి భాగం హెపైర్ స్టెమ్ ఆఫ్ హిపాట్, అంటే కాలేయం అని, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, అంటే మంట, వాపు అని అర్థం. దీని గురించి నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉంది, ఆమె దగ్గరికి వెళ్దాం.
సరే రాజీ, సాయంత్రం వెళ్దాము.
సరే అమ్మా.
నమస్తే డాక్టర్ గారు.
ఆ నమస్తే, రండి కూర్చోండి. ఏంటి రాజీ ఇలా వచ్చాం, మీ అమ్మగారా?
అవును డాక్టర్ గారు, అమ్మకి వారం రోజుల నుండి ఆరోగ్యం బాగుండడం లేదు. నీరసంగా ఉంటుంది, కళ్ళు కూడా పచ్చగా ఉంటున్నాయి. హెపటైటిస్ లా అనిపిస్తుంది.
ఏది ఒకసారి చూడనివ్వండి. లక్షణాలు ఇంకా ఆకలి లేకుండా విరోచనాలు ఏమైనా అవుతున్నాయా?
అవునండి, ఆకలి అస్సలు ఉండటం లేదు.
మీకు కొన్ని రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు చెప్తాను, చేయించుకొని రండి.
సరే డాక్టర్ గారు. పరీక్షలు చేయించాను డాక్టర్ గారు, రిపోర్ట్స్ ఇదిగోండి.
ఇవ్వండి చూస్తాను. మీ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే హెపటైటిస్ సి వైరస్ సోకింది, దానివల్ల మీకు హెపటైటిస్ సి వ్యాధి వచ్చిందని తెలుస్తుంది.
హెపటైటిస్ సి అంటే ఏంటి డాక్టర్ గారు?
హెపటైటిస్ సి అనేది ఒక అంటువ్యాధి. ఇది ప్రధానంగా కాలేయం మీద ప్రభావం చూపుతుంది. సాధారణంగా హెపటైటిస్ 5 రకాలుగా ఉంటుంది. ఏ, బి, సి, డిఇ. హెపటైటిస్ ఏ చాలా సందర్భాల్లో ఈ వ్యాధి ఉన్నవారికి, అంటే ముఖ్యంగా యుక్త వయస్కుల్లో, బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కొందరిలో లక్షణాలు కనిపించవచ్చు. ఇలా వ్యాధి సోకిన నాటి నుంచి లక్షణాలు బయట కనిపించడానికి 2 నుంచి 6 వారాలు పట్టవచ్చు. ఇక లక్షణాలు కనిపించే వారిలో వికారం, వాంతులు, కామెర్లతో ఇది బయటపడుతుంది. ఇది సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధి కాదు. చాలా మందిలో దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఇది సంభవించిన 1% మందిలో ఇది మరణానికి దారితీస్తుంది. హెపటైటిస్ బి, ఇది హెపటైటిస్ లోని అన్ని వైరస్లలోనూ అత్యంత ప్రమాదకరమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రతి ఏటా 2 బిలియన్ ప్రజల్లో వారికి తెలియకుండానే ఈ వైరస్ ఉంది. 35 కోట్ల మందిలో ఇది దీర్ఘకాలిక వ్యాధిగా మారి వేధిస్తుంది. హెపటైటిస్ సి, హెపటైటిస్ సి అనేది ఒక అంటువ్యాధి. ఇది ప్రధానంగా కాలేయం మీద ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ తన జీవితకాలంలో 75 నుండి 85% వరకు కాలేయంలోనే జరుపుకుంటుంది. ఇది చాలా మందిలో చాలా వరకు దీర్ఘకాలికంగా ఉండే ఇన్ఫెక్షన్. కానీ కొద్ది మందిలో ఇది స్వల్పకాలిక ఇన్ఫెక్షన్గా కూడా ఉండవచ్చు. ఇది సోకిన వారిలో 15% నుంచి 45% మందిలో 6 నెలల్లో వ్యాధి దానంతట అదే ఆకస్మికంగా తగ్గిపోతుంది. మిగతా 55% నుంచి 85% మందిలో అది దీర్ఘకాలిక హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్గా పరిణమిస్తుంది. అయితే ఈ వ్యాధి వల్ల లివర్ సిర్రోసిస్ వచ్చేందుకు చాలా ఎక్కువ కాలం పడుతుంది. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న 15% నుంచి 30% మందిలో ఇది సిర్రోసిస్గా పరిణమించడానికి 20 ఏళ్లు కూడా పడుతుంది. హెపటైటిస్ డి, ఇది వర్తులాకారంలో ఉన్న చాలా చిన్న ఆర్ఎన్ఏ కలిగి ఉండే వైరస్. దీన్ని ఒక పూర్తి స్థాయి వైరస్గా కాకుండా ఒక ఉప వైరస్ లాగా పరిగణిస్తారు. ఎందుకంటే హెపటైటిస్ బి అండలేకుండా ఇది స్వతంత్రంగా వ్యాప్తి చెందలేదు. కాబట్టి ఇది హెపటైటిస్ బితో పాటు రావచ్చు, లేదా హెపటైటిస్ బి వచ్చాక ఆ తర్వాత రావచ్చు. అది కోఇన్ఫెక్షన్ అయినప్పటికీ లేదా సూపర్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ, ఒకవేళ ఇది వస్తే మాత్రం కేవలం హెపటైటిస్ బి ఉన్నప్పటికంటే కాలేయంపై తీవ్రత అధికంగా ఉంటుంది. అంటే లివర్ ఫెయిల్యూర్ చాలా వేగంగా జరగడం లేదా సిర్రోసిస్ కండిషన్ లేదా కాలేయ క్యాన్సర్ రావడం వంటివి చాలా త్వరితంగా రావడం జరగవచ్చు. కేవలం హెపటైటిస్ బి మాత్రమే ఉన్నవారితో పోలిస్తే దాంతోపాటు హెపటైటిస్ డి కూడా ఉన్నప్పుడు రోగి మరణాల రేటు ఎక్కువ, దాదాపు 20% వరకు ఎక్కువే. హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్ హెపటైటిస్ ఈ అనే వైరస్ వల్ల సోకుతుంది. ఇది కూడా కలుషితమైన నీరు, ఆహారం వల్ల వ్యాప్తి చెందుతుంది. చాలా వరకు ఇది దానంతట అదే తగ్గిపోయే వ్యాధి. సాధారణంగా 4 నుంచి 6 వారాల్లో పూర్తిగా తగ్గుతుంది. అయితే చాలా అర్థుగా కొందరిలో లివర్ ఫెయిల్యూర్ పరిస్థితి ఏర్పడి అది మృత్యువుకు దారితీయవచ్చు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది కొత్త రోగులు దీని బారిన పడుతున్నారు.
అవునా డాక్టర్ గారు, ఈ వైరస్ ఎలా సోకుతుంది?
ఇది సరిగా స్టెరిలైజ్ చేయకుండా వాడే వైద్య పరికరాలతో, ముఖ్యంగా ఒకరు వాడిన ఇంజెక్షన్ సూదులను మరొకరు వాడటం వల్ల వ్యాప్తి చెందుతుంది. సెక్స్ వల్ల కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. గర్భవతికి ఇది ఉంటే బిడ్డకు వచ్చే ప్రమాదం ఉంది.
ఈ వైరస్ సోకితే లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు?
ఈ వైరస్ సోకాక లక్షణాలు బయటపడడానికి 2 వారాల నుంచి 6 వారాల సమయం పడుతుంది. 80% మందిలో ఏ లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ కొందరిలో జ్వరం, నీరసం, అలసట, ఆకలి తగ్గటం, వికారం, వాంతులు, కడుపు నొప్పి, మూత్రం పచ్చగా రావడం, మలం నల్ల రంగులో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
దీన్ని ఎలా నిర్ధారించవచ్చు డాక్టర్ గారు?
లక్షణాలు బయటకి కనిపించని కారణంగా సోకిన తర్వాత తొలి దశల్లోనే దీన్ని గుర్తించడం అరుదుగా జరుగుతుంది. అందుకే దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్గా పరిణమించిన వారిలో అది కాలేయాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేశాకే బయటపడుతుంది. దీని నిర్ధారణ ప్రక్రియల్లో భాగంగా రక్త పరీక్షతో సిరలాజికల్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా యాంటీ హెచ్సివి యాంటీబాడీస్ను గుర్తించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ ఈ పరీక్షలో ఫలితం పాజిటివ్ అని వస్తే అప్పుడు మరో వైద్య పరీక్ష చేస్తారు. ఇందులో హెచ్సివి ఆర్ఎన్ఏను గుర్తించడానికి ఒక న్యూక్లిక్ యాసిడ్ పరీక్ష చేస్తారు. ఇది పూర్తిస్థాయి నిర్ధారణ పరీక్ష. ఇది చేయవలసిన అవసరం ఏమిటంటే, దాదాపు 15% నుంచి 45% మందిలో ఈ వ్యాధి సోకి దానంతట అదే పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి వారికి యాంటీ హెచ్సివి యాంటీబాడీస్ పరీక్ష చేస్తే అది పాజిటివ్ అని వస్తుంది. కాబట్టి అసలు వ్యాధి ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఆర్ఎన్ఏని గుర్తించే న్యూక్లిక్ యాసిడ్ పరీక్ష అవసరం. ఇక రోగికి హెపటైటిస్ సి ఉన్నట్లు నిర్ధారణ అయితే అది కాలేయాన్ని ఏ మేరకు ప్రభావితం చేసింది అన్న అంశాన్ని తెలుసుకునే పరీక్ష చేస్తారు. ఇందుకోసం కొందరిలో బయాప్సీ లేదా మరికొందరిలో ఇతర మార్గాలను అనుసరిస్తారు. దీనితో పాటు కొన్ని ల్యాబ్ పరీక్షలు అవసరమే, ఎందుకంటే వైరల్ లోడ్ ఎంత ఉందో తెలుసుకోవడంతో పాటు ఈ వైరస్లోనే 6 రకాల జీనోటైప్లు ఉంటాయి. ఈ జీనోటైప్ వైరస్కు ఇచ్చే చికిత్స మరో జీనోటైప్కు పనిచేయదు. కాబట్టి వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయితే అది నిర్దిష్టంగా ఏ జీనోటైప్ అన్నది తెలుసుకోవడం చికిత్స కోసం చాలా అవసరం. దీని ఆధారంగానే చేయాల్సిన చికిత్సను, వ్యాధిని అదుపులో ఉంచేందుకు చేపట్టవలసిన చర్యలను నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు హెపటైటిస్ సికి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి వ్యాపించే మార్గాలను తెలుసుకొని వాటి నుంచి దూరంగా ఉండటమే మంచి నివారణ చర్య.
డాక్టర్ గారు, ఈ వ్యాధి నా నుండి మా ఇంట్లో వాళ్ళకి సోకే అవకాశం ఏమన్నా ఉందా? వాళ్ళకి నేను దూరంగా ఉండాలా?
ఈ వ్యాధి అనేది స్పర్శ వల్ల గాని, ఆహార పదార్థాలు పంచుకోవడం వల్ల గాని సోకదు. కావున మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండవలసిన అవసరం లేదు, గాని తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
అవునా? మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు?
మీరు వాడిన టూత్బ్రష్ కానీ, మీరు వాడిన ఇంజెక్షన్స్ కానీ ఇతరులు వాడకుండా చూసుకోండి. అలాగే మీ రక్తాన్ని కూడా ఎవరికీ ఇవ్వకూడదు.
మరి హెపటైటిస్ సికి మందులు లేవు అంటున్నారు కదా, మరి ఎలా నివారించుకోవాలి డాక్టర్ గారు?
మంచి ఆహార నియమాలు పాటిస్తూ తరచూ రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉంటే నివారించుకోవచ్చు.
ఆహార నియమాలు అంటే ఏం తీసుకోవాలి డాక్టర్ గారు?
తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి, మంచి నీరు ఎక్కువగా త్రాగాలి, పీచు పదార్థాలు కలిగిన ఆహారం సమతుల్యంగా తీసుకోవాలి, మద్యపానం మాంసాహారంకు దూరంగా ఉండాలి, ఎక్కువ చక్కెర ఉప్పు నూనె కలిగిన ఆహార పదార్థాలు తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవడం మంచిది. మీరు ఇవన్నీ పాటిస్తూ పరీక్షలు చేయించుకుంటూ ఉంటే ఈ వ్యాధిని నివారించుకోవచ్చు.
డాక్టర్ గారు, ఇవే కాకుండా ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
హా, తప్పకుండా తీసుకోవాలి. ఈ వ్యాధి నుండి ఉపశమనం పొందాలన్నా కనీస వ్యాయామాలు అవసరం. రోజుకు 30 నిమిషాలు నడక, 15 నిమిషాలు యోగా చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
డాక్టర్ గారు, మరి మా అమ్మ వయసు 45 సంవత్సరాల పైమాటే కదా, మరి తను అంతసేపు వ్యాయామం చేయొచ్చా?
హా, చెయ్యొచ్చు. కానీ ప్రతి 10 నిమిషాలకు ఆగుతూ కొద్ది కొద్దిగా నీరు త్రాగుతూ ఉండాలి. దీనివల్ల ఆయాస పడకుండా నడకకు శరీరం సహకరిస్తుంది.
ఈ మధ్య అమ్మ సరిగ్గా తినడం లేదు, బరువు తగ్గినట్లుగా అనిపిస్తుంది. తన రోజువారీ కార్యకలాపాలలో ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటుందా డాక్టర్ గారు?
తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి, బీట్రూట్లు ఎక్కువగా తీసుకోవాలి, ఓట్స్ తేనె ఇలాంటి పదార్థాలు తింటే మంచిది.
అలాగే డాక్టర్ గారు, ఈరోజు నేను అమ్మ ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాం. అమ్మ త్వరగా కోలుకుంటుంది కదా డాక్టర్ గారు?
హా, ఈ నియమాలు అన్ని పాటిస్తే తప్పకుండా త్వరగా కోలుకుంటుంది. 15 రోజుల తర్వాత మరలా తీసుకొని వస్తే రక్త పరీక్ష, మూత్ర పరీక్ష చేసి వ్యాధి ఎంతవరకు తగ్గిందో నిర్ధారణ చేసుకోవచ్చు.
అలాగే డాక్టర్ గారు.
వెళ్ళొస్తాను డాక్టర్ గారు, ధన్యవాదాలు.
సరే అమ్మా, జాగ్రత్త.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా పసందైన వంటకంతో మీ ముందుకు వచ్చేసాం. శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే ఖర్జూర లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందామా? ఖర్జూర లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు: ఖర్జూరాలు 100 గ్రాములు, నువ్వులు 1/2 కప్పు, వేరుశనగలు 1/2 కప్పు, తేనె 1 చెంచా. అందరు రాసుకుంటున్నారు కదా, మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి. ఖర్జూరాలు 100 గ్రాములు, నువ్వులు 1/2 కప్పు, వేరుశనగలు 1/2 కప్పు, తేనె 1 చెంచా. ఇక మనం తయారీ విధానం వినేద్దాం. ముందుగా ఖర్జూరాలను గింజలు తీసేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. నువ్వులను వేరుశనగలను కూడా మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో మెత్తటి ఖర్జూర మిశ్రమం, నువ్వుల పొడి, వేరుశనగల పొడి వేసి చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి. చివరిగా చపాతీ పిండికి తేనె కలిపి చిన్న చిన్న ఉండల్లా చుట్టుకుంటే తీయ తీయని ఖర్జూర లడ్డు సిద్ధమైపోయింది. దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. ముందుగా ఖర్జూరాలను గింజలు తీసేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. నువ్వులను వేరుశనగలను కూడా మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో మెత్తటి ఖర్జూర మిశ్రమం, నువ్వుల పొడి, వేరుశనగల పొడి వేసి చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి. చివరిగా చపాతీ పిండికి తేనె కలిపి చిన్న చిన్న ఉండల్లా చుట్టుకుంటే తీయ తీయని ఖర్జూర లడ్డు సిద్ధమైపోయింది. దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇక మనం దీనిలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుందాం. పోషక విలువలు: పీచు పదార్థాలు అధిక మోతాదులో లభిస్తాయి. పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ B2, విటమిన్ B12 సమృద్ధిగా అందుతాయి. ఇనుము అత్యధికంగా అందుతుంది. ఆరోగ్య లాభాలు: శరీర బరువును పెంచుకోవచ్చు. మలబద్ధకంను నివారిస్తుంది. త్వరగా శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్తేజంగా ఉంటారు. విన్నారు కదా ఖర్జూర లడ్డు పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. మరింకెందుకు ఆలస్యం, చకచకా చేసేసుకుంటారని ఆశిస్తూ వచ్చే వారం మరో వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగానికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: ప్రపంచ జనాభా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఏ జూన్ 11, బి జూలై 11. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి జూలై 11. గత వారం రెండవ ప్రశ్న: మన దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఏ ఉత్తరప్రదేశ్, బి మహారాష్ట్ర. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ ఉత్తరప్రదేశ్. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ స్వరూప దోమల్గూడ, అనురాధ వర్మ, మోహన్ వర్మ హైదరాబాద్, జి సంపత్ వేంపాట్, సంగీత గంభీరావుపేట. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు చెల్లం వెంకటరాజం, బద్దెనపల్లి. వీరందరికీ మా చెనుకబర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: మన శరీరానికి రోజుకి ఎన్ని మైక్రోగ్రాముల అయోడిన్ అవసరమవుతుంది? ఏ 120, బి 150. ప్రశ్న మరోసారి: మన శరీరానికి రోజుకి ఎన్ని మైక్రోగ్రాముల అయోడిన్ అవసరమవుతుంది? ఏ 120, బి 150. ఈ వారం రెండవ ప్రశ్న: ఏ థైరాయిడ్ రుగ్మతలో శరీర బరువు పెరుగుతుంది? ఏ హైపోథైరాయిడిజం, బి హైపర్ థైరాయిడిజం. ప్రశ్న మరోసారి: ఏ థైరాయిడ్ రుగ్మతలో శరీర బరువు పెరుగుతుంది? ఏ హైపోథైరాయిడిజం, బి హైపర్ థైరాయిడిజం. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
చేనుకబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేనుకబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేనుకబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.